ఓం శాంతి. మురళి డేట్ 14/2/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, భారత భూమి అతి ప్రాచీన ఖండం. బాబా వచ్చారు భారతదేశానికి ముక్తినివ్వటానికి. ఈ సమయంలో మనందరం బాబా కార్యంలో సహయోగిలం. అందరం ఒక గొప్ప లక్ష్యముంచుకుంటాం. ఆ లక్ష్యానికి చేరటంలో చిన్న చిన్న విఘ్నాలు, అవి ఏమిటి? దేనిపైనైనా అభిరుచి ఉన్నా, అనాసక్త వృత్తి లేకపోయినా, ఎప్పుడు చూసినా మంచి మంచి వస్త్రాలు కొనాలి, ధరించాలి, లేక బుద్ధి తినటం వైపే భ్రమిస్తూ ఉంటే లక్ష్యానికి ఎప్పుడు చేరుకుంటారు? వీటివైపే ఆకర్షణలు, అభిరుచులు, వీటివైపే బుద్ధి భ్రమిస్తూ ఉంటే లక్ష్యానికి చేరుకోవటం కష్టం. ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు మనమందరం వనవాసంలో ఉన్నాం. అన్నింటినీ మర్చిపోవాలి. ఈ శరీరాన్ని కూడా గుర్తు చెయ్యకూడదు. దీనికి కూడా అతీతంగా కండి. బుద్ధితో అనంతమైన సన్యాసం చెయ్యండి. ఇప్పుడు మనం తిరిగి వెళ్లే సమయం కావున పాత ప్రపంచం, పాత శరీరంపై ఆసక్తి ఉండకూడదు. డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ సదా హర్షితంగా ఉండండి. ఏ కార్యం చేస్తున్నా నేను ఒంటరిగా లేను, బాప్ దాదాను మన సహచరునిగా చేసుకోవాలి. అప్పుడు డబుల్ ఫోర్స్ ఉంటుంది. కార్యం బాగా జరుగుద్ది, యోగం కూడా సహజమవుతుంది. ఎందుకంటే ఎవరైతే సదా తోడుగా ఉంటారో వారి స్మృతి స్వతహాగా ఉంటుంది. ఈ విధంగా బాబాను తోడుగా ఉంచుకోవాలి, మన సహచరుడిగా చేసుకోవాలి. అంటే నిరంతరము సత్య సాంగత్యంలో ఉన్నట్టు సహయోగిగా అయిపోతారు. శక్తివంతమైన సాంగత్యమున్న కారణంగా ప్రతి పనిలో మీకు డబుల్ ఫోర్స్ ఉంటుంది. అప్పుడు ప్రతి కార్యంలో సఫలత లభిస్తుంది. ఎక్కడ బాబా స్మృతి ఉంటుందో, బాప్ దాదా తోడు ఉంటుందో, సఫలత అక్కడ ఉండనే ఉంటుంది. మహారథులు అంటే ఎవరు? మాయా ప్రభావంలో వశం కాని వారు మహారథులు. ఎవరైతే మాయకు ప్రభావితులైపోతారో మహారథులను ఎందుకంటారు? ఈరోజు ఎవరం మనందరం? మహారథులం. ఎటువంటి మాయా ప్రభావానికి వశం అవ్వకూడదు. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, భారతదేశానికి ముక్తినిచ్చేందుకు బాబా వచ్చారు. పిల్లలైన మీరు ఈ సమయంలో బాబాకు సహాయకులుగా అవుతారు. భారతదేశమే అతి ప్రాచీన ఖండం. ప్రశ్న: ఉన్నత లక్ష్యంలో అవరోధాన్ని కలిగించే చిన్న చిన్న విషయాలేంటి? జవాబు: ఏదైనా అభిరుచి కొద్దిగా ఉన్నా, అనాసక్త వృత్తి లేకపోయినా, మంచి మంచి వస్త్రాలు ధరించటం, తినటంలలోనే బుద్ధి భ్రమిస్తూ ఉన్నట్లయితే ఈ విషయాలు కూడా ఉన్నత లక్ష్యానికి చేరుకోవటంలో చాలా అవరోధాన్ని తీసుకొస్తాయి. కావున పిల్లలు వనవాసంలో ఉండండి అని బాబా అంటారు. మీరన్నింటినీ మర్చిపోవాలి. ఈ శరీరం కూడా మీకు గుర్తుండకూడదు. ఓం శాంతి. ఈ భారతదేశమే అవినాశీ ఖండమని, దీని అసలు పేరు భారత ఖండమని పిల్లలైన మీకు అర్థం చేయించటం జరిగింది. హిందుస్థాన్ అన్న పేరు తర్వాత వచ్చింది. భారతదేశాన్ని ఆధ్యాత్మిక ఖండము అని అంటారు. ఇది ప్రాచీనమైనది. కొత్త ప్రపంచంలో భారతదేశమున్నప్పుడు ఇతర ఖండాలేవీ లేవు. ముఖ్యమైన ధర్మాలు ఇస్లాం, బౌద్ధ మరియు క్రిస్టియన్ ధర్మాలు. ఇప్పుడు ఎన్నో ఖండాలు ఏర్పడ్డాయి. భారతదేశం అవినాశీ దేశం. దానినే స్వర్గము, హెవెన్ అని అంటారు. కొత్త ప్రపంచంలో కొత్త ఖండం ఒక్క భారతదేశమే. ఆ కొత్త ప్రపంచాన్ని రచించేవారు పరంపిత పరమాత్మ. వారు స్వర్గ రచయిత, హెవెన్లీ గాడ్ ఫాదర్. భారతదేశం అవినాశీ ఖండమని భారతవాసులకే తెలుసు. భారతదేశం స్వర్గంగా ఉండేది. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు. స్వర్గం ఎక్కడో పైన ఉందని భావిస్తారు. దిల్వాడా మందిరంలో కూడా వైకుంఠపు చిత్రాలను పైన చూపించారు. స్వర్గం పైన ఉందని భావిస్తారు. ఈ భారతదేశమే స్వర్గంగా ఉండేదని, ఇప్పుడు అలా లేదని ఎవరి బుద్ధిలోకి రాదు. ఇప్పుడిది నరకంగా ఉంది. మరి ఇది కూడా అజ్ఞానమే కదా. వారి మాటలు కూడా అజ్ఞానంతో కూడుకున్నవి. జ్ఞానం మరియు అజ్ఞానం రెండు వస్తువులుంటాయి కదా. జ్ఞానాన్ని పగలు అని, అజ్ఞానాన్ని రాత్రి అని అంటారు. అపార ప్రకాశము మరియు అపార అంధకారము అని కూడా అంటారు. ప్రకాశమంటే ఉదయం, అంధకారమంటే అస్తమయం. మనుష్యులు సూర్యాస్తమయాన్ని చూసేందుకు సన్సెట్ పాయింట్ వద్దకు వెళ్తారు. అది హద్దు విషయం. దీనిని బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని అంటారు. బ్రహ్మ ప్రజాపిత. మరి తప్పకుండా అతడు ప్రజలకు పిత అవుతాడు కదా. జ్ఞాన అంజనాన్ని సద్గురు ఇవ్వటంతో అజ్ఞాన అంధకారం వినాశనమవుతుంది. ఈ విషయాలు ప్రపంచంలోని వారెవరికీ తెలియవు. కొత్త ప్రపంచం కోసం ఇది కొత్త జ్ఞానం. స్వర్గం కోసం స్వర్గస్థాపకుడైన తండ్రి గురించి జ్ఞానం కావాలి. బాబా జ్ఞాన సాగరుడు అని కూడా అంటారు. మరతడు టీచర్ కూడా కదా. తండ్రిని పతిత పావనుడు అంటారు. ఇంకా ఎవరిని పతిత పావన అని అనటానికి వీల్లేదు. శ్రీకృష్ణుణ్ణి కూడా అనకూడదు. తండ్రి అందరికీ ఒక్కరే. శ్రీకృష్ణుడు అందరికీ తండ్రి కాడు. అతడు పెరిగి పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరిద్దరు పిల్లలకు తండ్రి అవుతాడు. రాధాకృష్ణులను యువరాజు, యువరాణులు అని అంటారు. ఎప్పుడో వారి స్వయంవరం కూడా జరిగి ఉంటుంది. పెళ్లైన తర్వాత తల్లి తండ్రులుగా అవ్వగలరు. అతడిని ఎప్పుడూ ప్రపంచానికి తండ్రి అని అనటానికి వీల్లేదు. ఒక్క నిరాకారుడైన తండ్రిని వరల్డ్ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని శివ్ బాబాని పిలవరు. ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. వారి నుండి వంశం మొదలవుతుంది. శివ్ బాబా నిరాకారుడైన తండ్రి, వారు నిరాకారి ఆత్మలకు తండ్రి. నిరాకార ఆత్మలు శరీరంలో ఉన్నప్పుడు భక్తి మార్గంలో పిలుస్తారు. ఈ కొత్త విషయాలను మీరు ఇప్పుడు వింటారు. యథార్థ రీతిగా ఇది ఏ శాస్త్రంలోనూ లేవు. నేను సన్ముఖంగా కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. ఆ తర్వాత ఈ జ్ఞానమంతా గుప్తమైపోతుంది అని బాబా అంటారు. మళ్లీ ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడు ఈ యథార్థ జ్ఞానాన్ని వినిపిస్తారు. పిల్లలకే సన్ముఖంగా అర్థం చేయించి వారసత్వాన్ని ఇస్తారు. ఆ తర్వాత శాస్త్రాలు తయారవుతాయి. అవి యథార్థంగా తయారవ్వలేవు. ఎందుకంటే సత్యలోకం సమాప్తమయ్యి అసత్యఖండంగా మారిపోతుంది. కావున అది కూడా అసత్యంగానే ఉంటుంది. ఎందుకంటే వారు కిందకు దిగే కళలో ఉంటారు. సత్యం ద్వారా పైకి ఎక్కే కళ ఉంటుంది. భక్తి రాత్రి అంధకారంలో ఎదురు దెబ్బలు తినవలసి ఉంటుంది. కాళ్లకు నమస్కరిస్తూ ఉంటారు. ఎంతో ఘోర అంధకారముంది. మనుష్యులకు ఏమీ తెలియదు. అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. ఈ సూర్యునికి కూడా ఉదయము మరియు అస్తమయం ఉంటుంది. దానిని పిల్లలు వెళ్లి చూసొస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు జ్ఞాన సూర్యుడు ఉదయించటం చూడాలి. భారతదేశ ఉన్నతి మరియు పతనం, సూర్యుడు అస్తమించినట్లుగా భారతదేశం అస్తమిస్తుంది. సత్యనారాయణ కథలో భారతదేశపు నావ మునిగిపోయినట్లుగా ఆ తర్వాత బాబా వచ్చి దానిని రక్షించినట్లుగా చూపిస్తారు. మీరు ఈ భారతదేశాన్ని మరలా రక్షిస్తున్నారు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరు నిమంత్రణను కూడా ఇస్తున్నారు. నవ నిర్మాణ ప్రదర్శిని అన్న పేరు కూడా సరైనదే. అనగా కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుందో చూపించే ప్రదర్శిని. చిత్రాల ద్వారా అర్థం చేయించటం జరుగుతుంది. కావున ఆ పేరే ఉండటం మంచిది. కొత్త ప్రపంచ స్థాపన లేక ఉదయం ఎలా జరుగుతుందో మీరు చూపిస్తారు. తప్పకుండా పాత ప్రపంచం అస్తమిస్తుంది. అప్పుడే కొత్త ప్రపంచం ఎలా ఉదయిస్తుందో చూపిస్తారు. రాజ్యం తీసుకోవటం మరియు పోగొట్టుకోవటం, ఇది కూడా ఒక కథయే. 5000 సంవత్సరాల క్రితం ఏముండేది? సూర్యవంశీల రాజ్యం ఉండేది. ఆ తర్వాత చంద్రవంశీల రాజ్య స్థాపన జరిగింది. వారు ఒక్కరి నుండి ఒక్కరు పరస్పరం రాజ్యం తీసుకుంటారు. ఫలానా నుండి రాజ్యం పొందినట్లుగా చూపిస్తారు. వారు ఈ మెట్లు అర్థం చేసుకోలేరు. మీరు స్వర్ణయుగం నుండి వెండి యుగంలోకి మెట్లు దిగుతూ వచ్చారని బాబా అర్థం చేయించారు. ఇది 84 జన్మల మెట్లు. మెట్లు దిగవలసి ఉంటుంది, మళ్ళీ ఎక్కవలసి ఉంటుంది కూడా. పతనం రహస్యాన్ని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. భారతదేశ పతనం ఎంత సమయం, దాని ఉన్నతి ఎంత సమయం, భారతవాసుల ఉన్నతి మరియు పతనం విచార సాగర మంథనం చెయ్యవలసి ఉంటుంది. ఇది వినాలి అనే ఉత్సాహంలోకి మనుష్యులను ఎలా తీసుకురావాలి, మరియు నిమంత్రణను కూడా ఎలా ఇవ్వాలి అని విచార సాగర మంథనం చెయ్యాలి. సోదరి సోదరులారా, వచ్చి అర్థం చేసుకోండి. బాబా మహిమ మొట్టమొదట వినిపించాలి. శివ్ బాబా మహిమను చాటే ఒక బోర్డుండాలి. పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు, పవిత్రత సుఖ శాంతి సాగరుడు, సర్వ సంపదల సాగరుడు, సర్వుల సద్గతి దాత, జగత్తు పిత, జగత్తు శిక్షకుడు, జగత్తు గురువైన శివబాబా నుండి మీ సూర్యవంశీ చంద్రవంశీ వారసత్వాన్ని వచ్చి తీసుకోండి అని ఉండాలి. తద్వారా మనుష్యులకు తండ్రి గురించి తెలుస్తుంది. బాబా మరియు శ్రీకృష్ణుడి మహిమ వేరు వేరు. ఇది పిల్లలైన మీ బుద్ధిలో కూర్చొని ఉంది. సేవాదారులైన పిల్లలు రోజంతా అటూ ఇటూ పరిగెడుతూనే ఉంటారు. వారి లౌకిక సర్వీస్ ఉన్నా కూడా సెలవు తీసుకొని సేవలో నిమగ్నమవుతారు. ఇది ఈశ్వరీయ గవర్నమెంట్. విశేషంగా కన్యలు ఇటువంటి సేవలో నిమగ్నమైపోయినట్లయితే ఎంతో పేరుని తీసుకురాగలరు. సేవాదారులైన పిల్లల పాలన చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శివబాబా భండారం నిండుగా ఉంటుంది. ఏ భండారం నుండైతే భుజిస్తారో ఆ భండారం నిండు నిండుగా కాల కటంకాల నుండి దూరంగా ఉంటుంది. మీరు శివ వంశీయులు. శివుడు రచయిత, ఇతడు రచన. బాబుల్ అంటే తండ్రి అనే పేరు చాలా మధురమైనది. శివుడు ప్రియుడు కూడా కదా. శివ బాబా మహిమనే వేరు. నిరాకారుడు అన్న పదం వ్రాయటంతో అతడికి ఏ ఆకారం లేదు అని భావిస్తారు. ప్రియాతి ప్రియమైన శివ బాబా పరమ ప్రియుడు అని కూడా వ్రాయాలి. ఈ సమయంలో ఇది వారికి మరియు మీకు కూడా యుద్ధ మైదానమే. శివశక్తులు అహింసకులుగా గాయనం చెయ్యబడతారు. కాని చిత్రాలలో ఈ దేవతలకు కూడా హింసాయుతమైన మారణ ఆయుధాలని చూపించారు. నిజానికి మీరు యోగము లేక స్మృతి శక్తి ద్వారా విశ్వరాజ్య అధికారాన్ని తీసుకుంటారు. ఇక్కడ మారణ ఆయుధాల విషయమే లేదు. గంగకు ఎంతో మహిమ ఉంది. అనేకులకు సాక్షాత్కారం కూడా జరుగుతుంది. గంగాజలం దొరికితేనే ఉద్ధారం జరుగుతుందని భక్తి మార్గంలో భావిస్తారు. కావుననే గుప్త గంగ అని అంటూ ఉంటారు. బాణం వెయ్యగానే గంగ వచ్చినట్లుగా చూపిస్తారు. గోముఖంలో కూడా గంగను చూపిస్తారు. మీరు అదేమిటి అని అడిగితే గుప్త గంగ వెలువడుతుంది అని అంటారు. త్రివేణి సంగమంలో కూడా సరస్వతిని గుప్తంగా చూపించారు. మనుషులు ఎన్నో విషయాలను తయారు చేశారు, కాని ఇక్కడ ఒకే విషయం ఉంది, ఒక్క అల్లా అంతే. అల్లా వచ్చి బహిస్తను స్థాపన చేస్తున్నారు. ఖుదా స్వర్గాన్ని స్థాపన చేస్తారు. ఈశ్వరుడు స్వర్గాన్ని స్థాపన చేస్తాడు అని అంటారు. నిజానికి ఈశ్వరుడు ఒక్కడే. తమ తమ భాషలలో భిన్న భిన్న పేర్లను పెట్టారు. అల్లా ద్వారా తప్పకుండా స్వర్గ రాజ్య అధికారం లభిస్తుంది అని భావిస్తారు. ఇక్కడ బాబా మన్మనాభవ అని అంటారు. బాబాని స్మృతి చేసినట్లయితే వారసత్వం తప్పకుండా స్మృతిలోకి వస్తుంది. రచయిత చేసే రచన తప్పకుండా స్వర్గమే. రావణుడు నరకాన్ని రచించాడు అని అనరు కదా. నిరాకారుడైన రచయిత ఎవరో భారత వాసులకు ఏమాత్రం తెలియదు. నరకాన్ని రచించేవాడు రావణుడు. అందుకే అతడిని తగలబెడతారు అని మీకు తెలుసు. రావణ రాజ్యంలో భక్తి మార్గపు వృక్షం ఎంత పెద్దగా ఉంది. రావణుడు రూపం కూడా చాలా పెద్దగా భయంకరంగా తయారు చేశారు. రావణుడు మా శత్రువు అని కూడా అంటారు. బాబా వచ్చి దాని అర్థాన్ని వివరించారు. పెద్దగా ఉన్న కారణంగా రావణుడు శరీరాన్ని కూడా పెద్దగా తయారు చేస్తారు. శివ్ బాబా బిందువు కాని వారి చిత్రాన్ని పెద్దగా తయారు చేశారు. లేకపోతే బిందువుని ఎలా పూజించగలరు? పూజారులుగా అవ్వవలసి ఉంటుంది కదా. బ్రుకుటి మధ్యలో ఒక అద్భుత తార ప్రకాశిస్తూ ఉంటుందని ఆత్మ గురించి అంటారు. మళ్ళీ ఆత్మనే పరమాత్మ అని అంటారు. అలా అయితే 1000 సూర్యుల కన్నా ఎక్కువ తేజం వారిలో ఎలా ఉంటుంది? ఆత్మను వర్ణిస్తారు కాని అర్థం చేసుకోరు. పరమాత్మ 1000 సూర్యుల తేజోమయుడు అయినట్లయితే అతడు అందరిలోకి ఎలా ప్రవేశించగలడు? ఇవి ఎంతటి అయథార్థమైన విషయాలు! ఇవి విని మనుషులు ఎలా అయ్యారో చూడండి. ఆత్మనే పరమాత్మ అని అంటారు. అలా అయితే తండ్రి రూపం కూడా అలా ఉండాలి కదా. కాని పూజ కోసం పెద్ద రూపాన్ని తయారు చేశారు. రాతితో పెద్ద పెద్ద మూర్తులను తయారు చేస్తారు. గుహలలో పాండవుల విగ్రహాలను చాలా పెద్దగా చూపించారు. కాని వారికేదీ తెలియదు. ఇక్కడ ఇది ఒక చదువు. వ్యాపారము చదువు రెండు వేరు వేరు. బాబా చదివిస్తారు, అలాగే వ్యాపారం కూడా నేర్పిస్తారు. బోర్డుపై కూడా ముందు బాబా మహిమ ఉండాలి. బాబా గురించి పూర్తి మహిమ వ్రాయాలి. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో కూడా నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా వస్తాయి. కావుననే మహారథి గుర్రపు సవారి అని అంటారు. ఇక్కడ మారణ ఆయుధాల విషయమేమీ లేదు. బాబా బుద్ధి తాళాన్ని తెరుస్తాడు. ఈ గాడ్రేజ్ తాళాన్ని ఎవరూ తెరవలేరు. బాబాను కలుసుకునేందుకు వచ్చినప్పుడు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా అడుగుతారు. ఈ స్థాపనలోనే ఇదే రోజు ఇంతకు ముందెప్పుడైనా కలుసుకున్నారా అని అడిగితే, అవును బాబా 5000 సంవత్సరాల క్రితం కలుసుకున్నాము అని పిల్లలంటారు. ఈ విషయాలను ఈ విధంగా ఇంకెవరు అడగలేరు. ఇవి అర్థం చేసుకోవలసిన గుప్తమైన విషయాలు. బాబా జ్ఞానయుక్తులను ఎన్ని తెలియచేస్తున్నారు, కానీ నెంబర్ వారీగా ధారణ జరుగుతుంది. శివ్ బాబా మహిమ వేరు, బ్రహ్మ విష్ణు శంకరుల మహిమ వేరు. ప్రతి ఒక్కరి పాత్ర వేరు వేరు. ఒక్కరి పాత్ర ఇంకొకరితో కలవదు. ఇది అనాది అయిన డ్రామా. అదే మళ్లీ రిపీట్ అవుతుంది. మన మూల వతనంలోకి ఎలా వెళతామో మళ్లీ పాత్రను అభినయించేందుకు కిందకు ఎలా వస్తామో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మనం సూక్ష్మ వతనం ద్వారా వెళతాము. వచ్చేటప్పుడు సూక్ష్మ వతనం ఉండదు. సూక్ష్మ వతనపు సాక్షాత్కారం ఇంకెప్పుడూ ఎవరికీ జరగదు. సూక్ష్మ వతనపు సాక్షాత్కారం పొందేందుకు ఎవరూ తపస్సు చెయ్యరు. ఎందుకంటే ఎవరికీ దాని గురించి తెలియదు. సూక్ష్మ వతనానికి భక్తులెవరైనా ఉంటారా? సూక్ష్మ వతనాన్ని ఇప్పుడే రచిస్తారు. ఇప్పుడు సూక్ష్మ వతనం ద్వారా మరల కొత్త ప్రపంచంలోకి వస్తారు. ఈ సమయంలో మీరు అక్కడకు వస్తూ వెళుతూ ఉంటారు. ఇప్పుడు మీ నిశ్చితార్థం జరిగింది. ఇది పుట్టినిల్లు. విష్ణువుని తండ్రి అని అనరు, అది అత్తగారిల్లు. కన్య అత్తవారింటికి వెళ్లినప్పుడు తన పాత వస్త్రాలను వదిలి వెళుతుంది. కాని మీరు మొత్తం పురాతన ప్రపంచాన్ని వదిలేస్తారు. మీ వనవాసంలో మరియు వారి వనవాసంలో ఎంత తేడా ఉంది? మీరు కూడా చాలా అనాసక్తులుగా ఉండాలి. దేహ అభిమానాన్ని వదిలేయాలి. ఖరీదైన చీర కట్టుకుంటే వెంటనే దేహ అభిమానం వచ్చేస్తుంది. నేనొక్క ఆత్మను అన్నది మర్చిపోతారు. ఈ సమయంలో మీరు వనవాసంలో ఉన్నారు. వనవాసము లేక వానప్రస్థము రెండూ ఒకటే. శరీరాన్నే వదలవలసి వచ్చినప్పుడు చీరను వదలమా? మామూలు చీర దొరికితే మనస్సు చిన్నబుచ్చుకుంటారు. కాని నిజానికి ఇందులో ఎంత సంతోషించాలి! మామూలు వస్త్రం లభించటం ఎంతో మంచిది. మంచి చీర దొరికితే దానిని జాగ్రత్త పరచవలసి ఉంటుంది. ఈ చిన్న చిన్న విషయాలు కూడా అడ్డుపడుతూ ఉంటాయి. లక్ష్యం చాలా ఉన్నతమైనది. పతిని ఈ లాఠీని కూడా వదిలేయమన్నట్లుగా కథలో వినిపిస్తారు కదా. ఈ పాత వస్త్రము, ఈ పాత ప్రపంచము అంతా అంతం కానున్నది. కావున ఈ మొత్తం ప్రపంచమంతటితో బుద్ధి యోగాన్ని తొలగించుకోవాలి. దీనినే అనంతమైన సన్యాసము అని అంటారు అని బాబా తెలియచేస్తున్నారు. సన్యాసులు హద్దు సన్యాసం చేశారు, కాని ఇప్పుడు వారు కూడా లోపలకొచ్చేశారు. ఇంతకు ముందు వారిలో ఎంతో శక్తి ఉండేది. దిగజారే వారికి మహిమ ఏముంటుంది? కొత్త కొత్త ఆత్మలు కూడా పాత్రను అభినయించేందుకు చివరి వరకు వస్తూనే ఉంటాయి. వారిలో ఎంత శక్తి ఉంటుంది? మీరైతే మొత్తం 84 జన్మలు తీసుకుంటారు. వీటన్నిటినీ అర్థం చేసుకునేందుకు ఎంత చక్కటి బుద్ధి కావాలి. సేవాదారులైన పిల్లలు సేవలో పరుగులు తీస్తూ ఉంటారు. బాబా ఏ విధంగా భాషణ చేస్తారో అలా చెయ్యాలి. ఇందులో అలసిపోకూడదు. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం, మొదటి పాయింట్, బుద్ధి ద్వారా అనంతమైన సన్యాసం చెయ్యాలి. ఇది తిరిగి ఇంటికి వెళ్లే సమయం. కావున పురాతన ప్రపంచం, పురాతన శరీరం నుండి అనాసక్తులుగా ఉండాలి. రెండో పాయింట్, డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ సదా హర్షితంగా ఉండాలి. వరదానం, బాబ్ దాదాను తమ సహచరునిగా భావిస్తూ డబల్ ఫోర్సుతో కార్యం చేసే సహజ యోగి భవ. ఏ కార్యాన్నైనా చేస్తూ బాబ్ దాదాను మీ సహచరునిగా చేసుకున్నట్లయితే డబల్ ఫోర్సుతో కార్యం జరుగుతుంది. మరియు స్మృతి కూడా చాలా సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే సదా తోడుగా ఉంటారో వారి స్మృతి స్వతహాగానే నిలిచి ఉంటుంది. కావున ఈ విధంగా సహచరులుగా ఉండటం ద్వారా లెక్క బుద్ధి ద్వారా నిరంతరం సత్య సాంగత్యంలో ఉండటం ద్వారా సహయోగులుగా అయిపోతారు. మరియు శక్తిశాలి సాంగత్యమున్న కారణంగా ప్రతి కర్తవ్యంలోనూ మీకు డబల్ ఫోర్స్ ఉంటుంది. తద్వారా ప్రతి కార్యంలోనూ సఫలత యొక్క అనుభూతి కలుగుతుంది. స్లోగన్, ఎవరైతే ఎప్పుడూ మాయా ప్రభావంలో పరవశులవ్వరో వారే మహారథులు. అవ్యక్త ప్రేరణ పాయింట్, మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చెయ్యండి. మధురతయే బ్రాహ్మణ జీవితం యొక్క మహానత. ఎక్కడ మధురత ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుంది. పవిత్రత లేకుండా మధురత రాదు. బుద్ధిలో ఎంత నశ ఉంటుందో అంతగనే కర్మలలో నమ్రత మరియు మాటలలో మధురత ఉంటాయి. ఇటువంటి నశలో ఉన్నప్పుడు ఎప్పుడూ నష్టం జరగదు. సిద్ధిని కోరుకునేవారు స్వయాన్ని నమ్రచిత్తంగా నిర్మాణంగా ప్రతి విషయంలో తమను తాము గుణగ్రాహకులుగా మరియు మధురత సంపన్నులుగా తయారు చేసుకుంటారు. ఓం శాంతి.